విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలః గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రః గజాననః వక్రతుండః సోర్పకర్ణః హేరంబః స్కందపూర్వజః. షోడశైతానినామాని ఎప్పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతికి ఒక గొప్ప శ్లోకం మీకు చెప్పాను, మళ్ళీ ఆ శ్లోకం ఇప్పుడు కూడా ఇంకోసారి చెప్పుకుందాం. గణేశం ఏకదంతంచ హేరంబం విఘ్ననాయకం లంబోదరం సోర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం వందే శ్రీగణనాయకం. గణేశుడు ఏకదంతుడు ఈ రెండు నామాలకి సంబంధించిన విశేషాలు నేను చెప్పుకుందాం. వాటి వ్యుత్పత్తి, వాటి నిర్వచనం చెప్పుకున్నాం. ఈరోజు హేరంబుడు అంటే ఏమిటో తెలుసుకుందాం. విఘ్నేశ్వరుడికున్న అనేక నామాలలో హేరంబుడు అని ఒక నామం ఉన్నది. అందులో ఒక గొప్ప విశిష్టమైన అర్థం, నిగూఢమైన అర్థం దాగి ఉన్నది. దేనార్థవాచకో హేశ్చ రంభః పాలకవాచకః దేనానాం పాలకం తంచ హేరంబం ప్రణమామ్యహం. హే అనే అక్షరమునకు దీనులు, కష్టములలో ఉన్నవారు అని అర్థం. మానవుడై పుట్టాక శరీరం విడిచేదాకా ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది. కష్టం లేకుండా ఎప్పుడూ సుఖంగానే ఉన్నాము అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి చేయత్తండి. మేము పుట్టాక మాకు ఏ బాధ కలగలేదు. మానసిక దుఃఖం కానీ శారీరక దుఃఖం కానీ ఎప్పుడూ కలగలేదు అన్న వ్యక్తి జీవితంలో ఉంటాడా? అన్నీ ఉన్నప్పటికీ ఏదో లేదనే ఒక బాధ ఉంటూనే ఉంటుంది. భోజనం లేని క్రితం భోజనం లేదనుకుంటాడు, భోజనం వచ్చాక సౌకర్యాలు లేవనుకుంటాడు, సౌకర్యాలు వచ్చాక ఎవరో గౌరవించలేదనుకుంటాడు. ఈ విధంగా మానవుడు నిరంతరం ఏదో ఒక దీనత్వం పొందుతూనే ఉంటాడు, దైన్యం పొందుతూనే ఉంటాడు, దుఃఖం పొందుతూనే ఉంటాడు. ఈ దుఃఖములన్నిటినీ హే అన్నారు. రంభః అంటే పాలకవాచకః, ఈ దుఃఖాలు తొలగించి సుఖమిచ్చి పరిపాలించడాన్ని రంభః అన్నారు. వెరసి హేరంబుడు అంటే దీనులను పరిపాలిస్తూ వారి కష్టాలు తొలగిస్తూ వారికి నిరంతరం సుఖమిచ్చేవాడు. భక్తి శ్రద్ధలతో నే చెప్పే మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోండి. ప్రతి బుధవారం ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటే, అంటే జపం చేసుకుంటే దీనులకి దైన్యం తొలగిపోతుంది, దుఃఖం తొలగిపోతుంది, విఘ్నేశ్వరుడు వారిని పరిపాలిస్తాడు, వారికి సుఖాలను ఇస్తాడు. ఓం హం హేరంబాయ నమః. ఈ హమ్ అనే బీజముతో హేరంబుణ్ణి స్తుతించాలన్నమాట. ఓం హం హేరంబాయ నమః అనే మంత్రం బుధవారం నాడు కనుక భక్తి శ్రద్ధలతో జపం చేసుకుంటే మానవుడిలో ఉన్న దీనత్వం తొలగిపోతుంది, దైన్యం తొలగిపోతుంది. తీవ్ర కష్టం వచ్చినప్పుడు ఈ మంత్రం చేసుకోమన్నారు. ఆ చేసుకోవడం కూడా వాళ్ళు ఏదో ఒకటి రెండు సార్లు కాకుండా ప్రతి బుధవారం 1000 సార్లు చేసుకోండి, ఎంత లాభం వస్తుందో మీకే తెలుస్తుంది. అందున ఈ మంత్రం బుధవారం చేస్తే ఎక్కువ పట్టిస్తుందిట. దీనిని కళ్యాణి అని పేరు కలిగిన ఒక ఆవిడ చేసుకుని జీవితంలో అత్తగారి పోరు నుంచి బయటపడింది. ఇక తర్వాతది విఘ్న నాయక శబ్దం. విపత్తి వాచకో విఘ్నో నాయక ఖండనార్థక విపత్ ఖండనకర్తారం నమామి విఘ్న నాయకం. విఘ్న అంటే విపత్తులకు సూచన. హఠాత్తుగా వచ్చి పడే కష్టాలన్నింటినీ విపత్తులు అంటారండో. చెప్పిరు అవి కష్టాలు. సడన్గా ఒక వ్యక్తికి రొంపు వచ్చింది, మూలబడ్డాడు. చెప్పొచ్చిందా రోగం? చెప్పకుండా వచ్చింది. కరోనా అనే రోగం చెప్పి వచ్చిందా? చెప్పకుండా వచ్చింది. పాపం కారులో ఒక ఆయన పెడుతుంటే అడ్డంగా వచ్చి బైక్తో ఎవడో గుద్దేశాట. ఆ చెప్పొచ్చిందా కష్టం? చెప్పకుండా వచ్చింది. ఇవన్నీ విపత్తులు అంటారు. మంచి నిగనిగలాడే జుట్టు ఉంది నాకు అనుకున్నాడు ఒక ఆయన, హఠాత్తుగా ఊడిపోవడం మొదలెట్టింది. చెప్పొచ్చిందా కష్టం? చెప్పకుండానే వచ్చిందా కష్టం? ఇలా తెలియకుండా వచ్చే కష్టాలన్నీ కూడా విపత్తులే. వీటిని విఘ్న అనే శబ్దంతో పిలుస్తారు. విఘ్న శబ్దమునకు విపత్తులు అన్నమాట. వీటిని ఖండించి నాశనం చేస్తాడు గనక విఘ్న నాయకుడు అని విఘ్నేశ్వరుని పిలిచారు. హఠాత్తుగా వచ్చి పడే ఈ భయంకరమైన ఆపదలన్నిటినీ క్షణకాలంలో తొలగించి మనల్ని అనుగ్రహించేవాడు విఘ్నేశ్వరుడు, విఘ్న నాయకుడు అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, ఆదివారం రాగానే బిల్వపత్రములతో మారేడాకులతో విఘ్నేశ్వరుని పూజించి ఓం వం విఘ్ననాయకాయ నమః చెప్పండి. అందరూ కూడా ఓం వం విఘ్ననాయకాయ నమః. ఈ మంత్రంతో ఆదివారం ఆదివారం బిల్వపత్రాలతో విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తూ జపం చేసుకోండి. ఈ మంత్ర జపం చేస్తూ విఘ్న నాయకుడి యొక్క మంత్ర జపం చెయ్యండి. అంటే ఓం వం విఘ్ననాయకాయ నమః అనుకుంటూ మారేడాకులతో విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఎంత ఎక్కువ చేస్తే అంత లాభం. దానివల్ల ఏమవుతుందన్నమాట, హఠాత్తుగా మనకి తెలియకుండా వచ్చే విపత్తులు పటాపంచలేకపోతాయి. విపత్తులు చెప్పిరవుగా, చెప్పి చెప్పకుండా వస్తాయి కాబట్టి విపత్తులు అన్నారు. చెబితే వచ్చేవి విపత్తులు కావు. ఆపదలకి విపత్తులకి తేడా ఉన్నాయట. ఆపత్ విపత్ శబ్దాలు రెండూ కూడా ఆపదలనే సూచించినప్పటికీ ఆపదలేమో కొంచెం ముందు తెలిసే అవకాశం ఉంది, విపత్తులు తెలియవు. మంచం మీద పడుకునో డామని కింద పడ్డట, పడతానని వాడు ఊహించాడా? ఆ మధ్యన ఒక ఆయన భయం అనకాదలు వాళ్ళు ఆవిడ ఎక్కించుకు తీసుకుపోతుంటే కాలు వెళ్ళి దేనికో కొట్టుకుంది. ఆవిడ చూసి ఊహించిందా? కాలు విరిగి 3 రోజులు మంచం మీద పడింది. ఇవన్నీ విపత్తులు. ఈ విపత్తులు తొలగాలంటే విఘ్న నాయకుడిని తలుచుకోవాలి. బీజముతో తలుచుకుంటే తొందరగా ఫలితం వస్తుంది కనుక ఓం వం విఘ్న నాయకాయ నమః అనే మంత్ర జపం చేసుకోమన్నారు. కాబట్టి విఘ్న నాయకుడు విపత్తులను తొలగించువాడు అని అర్థమైందా? ఆ శబ్దానికి అర్థం. లంబోదరం పెద్ద పొట్టగలిగిన వాడు అని అర్థం. ఎందుకు ఈ పేరు వచ్చింది లంబోదరుడు అనేది? ల అనే అక్షరమునకు బ్రహ్మాండము జ్ఞానము అని 2 అర్థాలున్నాయి. మీరు రోజు పంచపూజలు చేస్తున్నారు కదా, 5 పూజలు. ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి. లం అనేటటువంటి బీజమునకు భూతత్వం అని అర్థం. భూమి యొక్క గర్భం జ్ఞానస్వరూపం, జ్ఞానమే సుగంధ రూపంలో బయటకు వస్తున్నది. అంత భూమిని మింగేసేట్టాను ఒకప్పుడు కావాలని. భూదేవి కూడా అహంకరించి ఈ ప్రపంచమంతటిని నేనే భరిస్తున్నాను, ఈ పద్మాకర్ గారిని మోస్తున్నాను, సత్యనారాయణ గారిని మోస్తున్నాను, నిత్యనారాయణ గారిని మోస్తున్నాను, సుబ్రహ్మణ్యం గారిని మోస్తున్నాను, అందరినీ మోస్తున్నాను అని అహంకరిస్తే అమ్మని తొండంతో తీసుకెళ్ళి నోట్లో వేసుకుని మింగేశాడు కొట్టుక్కున. దాంతో లోకాలన్నీ కడుపులో గడిపోయాయి. అప్పుడు మళ్ళీ బ్రహ్మాది దేవతలు వచ్చి భూదేవి లోపల గోల పెట్టేస్తోంది, ఆవిడ రక్షించు అంటే ఆయన నోటితో మింగాను ఎంగిల్ చేయకూడదని చెవిలోంచి బయటకు వదిలేశాడు. అప్పటి నుంచి భూదేవికి లమ్మని ఒక బీజం వచ్చింది. ఈ భూతత్వాన్ని మింగి పెద్ద పొట్ట పెంచుకున్నాడు గనక లంబోదరుడు అయ్యాడు. బ్రహ్మాండములన్నిటినీ లమ్మని పిలుస్తారు. వీటన్నిటినీ కడుపులో పెట్టుకున్నాడు కాబట్టి లంబోదరుడు. ఇదే కాకుండా ఇంకో కారణం చేత కూడా లంబోదరుడు అన్నారు, విష్ణుదత్తైశ్చ నైవేద్యై యస్య లంబోదరం పురా, పిత్రా దత్తైశ్చ వివిధై వందే లంబోదరంచతం. పూర్వం ఒకప్పుడు విష్ణుదేవుడు లక్ష్మీదేవి తనకి దూరం అయిపోతే లక్ష్మి దూరం అవ్వడానికి కారణం విఘ్నేశ్వరుణ్ణి తిరస్కరించటం అని కనిపెట్టి భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుణ్ణి పూజించాడు. మంచి మంచి కుడుములు నైవేద్యంగా పెట్టాడు, లడ్డూలు నైవేద్యంగా పెట్టాడు, అపూపాలు అంటే అప్పాలు అంటామే మనం, అవి నైవేద్యంగా పెట్టాడు, శనగలు, వడపప్పు, పానకం విష్ణుదేవుడు కనుక ఓ లెక్క లేకుండా పెట్టేశాడు నైవేద్యం. విష్ణు ఇస్తూ ఉంటే అని పుచ్చుకున్నాడు, పుచ్చుకోవడంతో బొజ్జలా పెరిగిపోయి భవన బ్రహ్మాండాలు తాకేసిందిట. కాబట్టి పెట్టారు కదా అని తినేయకూడదు, మన కడుపు ఎంత పడితే అంత తినాలి. ఆయన మహాత్ముడు తిన్నాడు, అప్పటి నుంచి ఉదరం పెరిగిపోయింది. అందువల్ల విష్ణుదత్త నైవేద్యములు తినడం వల్ల పొట్ట పెరిగింది కనుక కూడా లంబోదరుడు అన్నారు. ఒకప్పుడు శివుడు పార్వతీదేవికి దూరం అయిపోయాడు, సతీదేవి శరీరం విడిచిపెట్టింది కదా, అప్పుడు కూడా విఘ్నేశ్వరుడు పార్వతితో పెళ్ళయిన తర్వాత పుట్టినవాడే కదండి ఆయన, ఎప్పుడూ ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఇంకోసారి అవతరించాడు, అది దృష్టిలో పెట్టుకోవాలి మనం. సతీదేవి దూరమయ్యి మళ్ళీ పార్వతి తనకి భార్య అయ్యేలోపు విఘ్నేశ్వరుడి అనుగ్రహం లేకపోతే సతీ పార్వతిగా పుట్టి తనకి మళ్ళీ సతికి కాదు అనే భయంతో విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఆయనకు ఓ వద్దన్నా విడిచిపెట్టకుండా కుడుములు కజ్జికాయలు పెట్టేశాడు. బాగా కజ్జికాయలు చేసేవారు పూర్వం, మీరు ఎవరన్నా కజ్జికాయలు తిన్నారా అండి? కనీసం కజ్జికాయలన్నా తిన్నారు, ఎంతసేపు కజ్జికాయలే కాకుండా శుభ్రంగా పిండితో తయారు చేసి లోపల పెడతారు, కొబ్బరికూర అనుకుంటా పెడతారు కదా, పెట్టి చక్కదని వేయిస్తారు, భలే ఉంటుందండి కజ్జికాయ కూడా. పూర్వం కొబ్బరి తినేవాళ్ళం, ఇప్పుడు కొబ్బరి తింటే గొంతు రబ్బర్లా సాగుతుందని ఆపేశాం, కానీ పూర్వం అన్నీ తినగలిగేవాళ్ళం. కాలప్రభావం వల్ల గొంతు ఉపన్యాసానికి ఇబ్బంది కలిగిస్తోందని కొబ్బరి తినడం కుదరడం లేదు. కొబ్బరి, డాల్డా, పచ్చి చింతకాయ, వెలక్కాయ ఇలాంటివి చాలా డేంజర్ గొంతుతో పని ఉన్నటువంటి వాళ్ళకి. ఎలా ఉంటే అలాగే ఉంది, చదివేసేవాడికి ఇబ్బంది లేదు, పాడేవాడికి వస్తుంది సమస్య అంతా, శ్లోకం ఎలా చదివిన ఇబ్బంది లేదు. పూర్వం ఎవరికైనా గొంతుకు పోతే పచ్చి వెలక్కాయ గొంతుకులో పడిందని వారు. ఇక చింతకాయ ఒకటి బాబోయ్, చింతకాయ తిన్నాడా ఇక వాడు గొంతుకు పోయినట్టే. ఎంతదయ్యో చింతలపై పంతంబున పులుసు కాచి పడి పడి తాగన్ గొంతంతయ్యిపోయను అని పూర్వం పద్యం వాడివాడు, పాపం చింతకాయ తాగి తిన్నట్ట, అందుకని ఆ చింతకాయ రసం గురించి పద్యం చెప్పి కావాలని ఇలా గొంతుకుని మార్చి, ఎంతదయ్యో చింతలపై, చింతల మీద ఎంతదయ్యో, పంతంబున పులుసు కాచి పడి పడి తాగన్ గొంతంతయ్యిపోయనురా అని భలే ఉండేది ఆ పద్యం. రాసింది బహుశా కాళకూరు నారాయణరావు గారు అనుకుంటాను. ఏదైతేనే మొత్తం మీద ఏదైనా ఈ చింతకాయ తాగామా ఇక గొంతంతా భయంకరమైపోతుంది, దాంతో పద్యాలు పాడలేరు, పాటలు పాడలేరు. సరే, ఏది ఏమైనప్పటికీ మనిషికి ఈ రోజుల్లో కొన్ని గొంతు వల్ల పోతున్నాయి, కానీ పూర్వకాలంలో అన్నీ తినేవారు. విఘ్నేశ్వరుడు మహానుభావుడు ఆయనకి లెక్కలేదు కదా, శుభ్రంగా శివుడు పెట్టాడు, భక్తితో తిన్నాడు ఆయన, దానివల్ల కూడా పొట్ట పెరిగిందిట, అందువల్ల కూడా లంబోదరుడు అయ్యాట. చూశాను, నేను చెప్పడం కాదు, ఈ శ్లోకాలలో సుస్పష్టంగా చెప్పారు. విష్ణుదత్తైశ్చ నైవేద్యై, విష్ణువిచ్చిన నైవేద్యముల వల్ల యస్య లంబోదరం పురా, ఎవనికి పూర్వం లంబోదరం పెరిగిందో అంటే పెద్ద పొట్ట అయ్యిందో కేవలం విష్ణువేనా, పిత్రాదత్తైశ్చ వివిధై, తండ్రి గారు కూడా వివిధములైన నైవేద్యములు ఇచ్చారు, శివుడు కూడా, శివుడిచ్చిన నైవేద్యములు కూడా తినడం వల్ల ఎవరికి పొట్ట పెరిగిందో అతడు లంబోదరుడు, అటువంటి లంబోదరుడికి నమస్కారం. అనగా ఒక పక్కన శివుడు, మరో పక్కన కేశవుడు, ఇద్దరూ కూడా రకరకాల పదార్థాలు పెట్టారు, పెట్టినవి కాదనకుండా తిన్నాడు, తినడం వల్ల బొజ్జ పెరిగింది, బొజ్జ పెరగడం వల్ల లంబోదరుడు అయ్యాడు. ఇంతకీ నైవేద్యాలు ఏమిటి? ఒక ఆయన సృష్టిని పోషించే పదార్థం అంట, మరొక ఆయన సంహార పదార్థం అంట. అంటే ఒక ఆయన సృష్టిని పోషిస్తున్నవాడు విష్ణువు, గోప్తృడు ఆయన, పోషించేవాడు ఈయన, సంహారకుడు. ఈ రెండు పదార్థాలే నైవేద్యంగా పెట్టారు ఆయనకి, ఆ పదార్థములతో పొట్ట పెంచుకున్నాడు. ఈ విధముగా బ్రహ్మాండములు బొజ్జలో దాచడం వల్ల, భూమిని బొజ్జలో దాచడం వల్ల, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శివకేశవులు ఇచ్చిన పదార్థాలు తినడం వల్ల కూడా ఆయన లంబోదరుడు అయ్యాడు. ఇదే కాకుండా ఒకప్పుడు సరస్వతీదేవి జ్ఞానం అనే ఒక ముద్దని ఆయనకి నైవేద్యంగా పెట్టింది, వివిధ విద్యలు జ్ఞానము. ఈ విద్యలు జ్ఞానము మింగేశాడు ఆయన. దాంతో ఆయన బొజ్జ పెరిగిందిట. అంటే బొజ్జ అంటే ఈ బొజ్జని కాదు, అక్కడ కడుపు నిండా విద్యలు ఉన్నాయి అని అర్థం. నీ పొట్టకు వస్తే అక్షరం ముక్క లేదని ఎవరు పూర్వం గుర్తుందా? పొట్టకు వస్తే అందులో అక్షరం ముక్క ఎందుకు వస్తుంది? పేగులు బయటకు వస్తాయి, మాంసం బయటకు వస్తుంది. కానీ అయినా ఎందుకని పొట్టకు వస్తే అక్షరం ముక్క లేదన్నారంటే, విద్యలకి నిలయం పొట్ట అని సరదాగా ఒక హాస్యం ఆడేవారు. వివిధ విద్యలు కడుపులో దాచుకుని లంబోదరుడు అయ్యాడు. అందువల్ల లంబోదరుని తలుచుకుంటే పిల్లలకి విద్యల్లో వచ్చే ఆటంకాలు తొలగి మంచి పండితులు అవుతారు. మీ పిల్లలకి చదువు కావాలనే కోరిక ఉంటే ఈ మంత్రం జపం చేయించండి. ఒక పిల్లలకి ఏమిటండి, మాకు లేదండి విద్య, ఊరికే ఇలా పెరిగాం, నాటకం ఆడుతున్నాం, మా దగ్గర కూడా సంపూర్ణ జ్ఞానం లేదు అనుకున్న వాళ్ళంతా ఈ మంత్ర జపం చేయాలట. మేము మహాత్ములం పండితులం, మాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు తీసి పక్కన పెట్టేయండి. ఓం లం లంబోదరాయ నమః. ఇది గురువారం శుక్రవారాల్లో జపం చేసుకుంటే మనకి జ్ఞానం వస్తుంది, పిల్లలకి జ్ఞానం వస్తుంది. పిల్లల చేత చేయిస్తే వాళ్ళు ఇంకా బాగా ఎడ్యుకేషన్లో పైకొస్తారు. మనం కూడా జీవితంలో ఎప్పుడు జ్ఞానవంతులం అవుతాం. జ్ఞానవంతులం కాకపోతే ఏమవుతుందన్నమాట, ఏసీ వేసుకుని తలుపులు తీసేసి కూర్చుంటారు, ఎర్రని ఎండలో గొంగళి గప్పుకు తిరుగుతారు, ఇంట్లో ఫ్యాన్లు కట్టరు, లైట్లు వేస్తారు, డబ్బులు పాడు చేసుకుంటారు, బుద్ధి లేకుండా ప్రవర్తిస్తారు, చిన్న చిన్న విషయాలు కోపాలు తెచ్చుకుంటారు. ఇవన్నీ కూడా జ్ఞానం లేకపోవడం వల్ల వస్తున్నాయి. ఆ జ్ఞానం తొలగి విజ్ఞానం పెరుగుతుంది. ఆర్గనైజేషన్ చాలా గొప్పదండి. మహానుభావులు ఎప్పుడూ కూడా ధనాన్ని చాలా జాగ్రత్తగా పవిత్రంగా వాడతారు. పూర్వం అరణ్యాలలో పండు కుళ్ళిపోకుండా వచ్చేసేవారు. చెట్టు కుళ్ళిపోతే అది వేరే విషయం, కానీ ఇంట్లోకి వచ్చిన ఫలం వ్యర్థం కాకుండా చూసేవారట. ఆహారము జలము ఇలాంటివి వ్యర్థం చేయకుండా ఋషులు కాపాడారు కాబట్టే ఈ ప్రకృతి నాలు నిలబడింది. ఆ జ్ఞానం కావాలంటే లంబోదర అనుగ్రహం కావాలి. ఇక తర్వాతది సర్పకర్ణుడు. సర్ప అంటే చాట, నిజానికి సర్ప శబ్దానికి చాట. కర్ణము అంటే చెవి, చెవులు చాటంతో ఉంటాయట. చాటల్లాంటి చెవులు ఉన్నాయి కాబట్టి సర్పకర్ణుడు అన్నారు. పెద్ద పెద్ద చెవులు ఉంటాయి ఆయనకి. సర్పాకారౌ చ యత్కర్ణౌ విఘ్నవారణ కారణౌ సంపదౌ జ్ఞానరూపౌ చ సర్పకర్ణం నమామ్యహం. చాటాకారంలో చాటల్లాగా పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి. ఈ రెండు చెవులతో విఘ్నములను అలా తొలగిస్తాట ఆయన. ఆయనకి నమస్కారం చేసి సర్పకర్ణ అంటే చాలు, వెంటనే ఈ చెవులతో విఘ్నములను టప్పన కొట్టేస్తాడు. చెవుల్లోకి ఎవరైనా చెత్త మాటలు వేస్తే చెత్త మాటలు వినవు, అందువల్లే ఆయన సర్పకర్ణుడు. మనకే ఉన్నాయి చెవులు, వాడేం చేశాడు, వీడేం చేశాడు, ఎవరేమన్నా అయితే చెబితే చెవులు పెట్టి మరీ వింటాం అనమాట. వినపడకపోతే పక్కన పెట్టి రిక్కించి మరీ వింటాం. సత్యనారాయణ గారు అలాంటి వాట, సుబ్రహ్మణ్యం గారు ఇలాంటి వారట, ఎవరన్నా ఇలా చెబితే ఎంతో ఉత్సాహం వచ్చేస్తుందినే. పురాణం వినడానికేమో ఒక గంట అక్కడ మనస్సు లగ్నం చేయలేము, ఈ చెత్త చెబుతూ ఉంటే హాయిగా వీధిలో కూర్చుని వద్దన్న వింటాం అన్నమాట. ఇది మహాభయంకరమైనది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత భయంకరమైన పాపం ఏదైనా ఉంది అంటే చెత్త వినడమే, చెప్పుడు మాటలు వినడమే. చెప్పుడు మాటల కంటే ఈ ప్రపంచంలో మరొకటి లేదు. పిసునతాయ్యస్తికిం పాతకైహి, పిసునత్వం కొండములు చెప్పుట, ఇతరుల మీద నేరాలు చెప్పడం, ఆ చెప్పినవి వినడం, ఈ రెండే ప్రపంచంలో మహాపాపములు. ఈ పాపముల నుంచి పోవడం కోసమే నిరంతరం సర్పకర్ణుడైన విఘ్నేశ్వరుని పూజించాలి. చెప్పండి అందరూ కూడా ఓం సం సర్పకర్ణాయ నమః. ఓం సం సర్పకర్ణాయ నమః. ఓం సం సర్పకర్ణాయ నమః. ఐదు పర్యాయాలు గట్టిగా చెప్పండి. ఓం సం సర్పకర్ణాయ నమః. 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 ఈ మంత్రం నిరంతర జపం చేస్తే చెప్పుడు మాటలు చెప్పము, చెబితే వినం. ఒకవేళ పొరపాటున చెప్పుడు మాటలు చెప్పడం వల్ల, చెప్పుడు మాటలు వినడం వల్ల వచ్చే మహాపాపములు తొలగిపోతాయి. ఈ పాపములు తొలగినంతకాలం మళ్ళీ పుడుతూనే ఉంటాం, చస్తూనే ఉంటాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేసేయనని తప్పదుగాక తప్పదట. అందుకనే సాధ్యమైనంత వరకు ఇటువంటి దోషములు చేయకూడదు. ఆ దోష నివారణ చేసే అపూర్వ మంత్రం ఈ మంత్రం. ఈ రోజే చెయ్యాలి, ఈ పోటే చెయ్యాలనే నియమం లేకుండా సదా సేవ్యం సదా సేవ్యం ఎల్లవేళలా ఈ మంత్రం సేవించమన్నారు. అంటే ఈ మంత్రం సేవించడం అంటే అర్థం ఎప్పుడూ జపించు, ఎప్పుడూ తలుచుకుంటూ ఉండు. దానివల్ల వినకూడని వినడం వల్ల వచ్చే పాపం, అనకూడని వినడం వల్ల వచ్చే పాపములు తొలగిపోతాయి. అత్యంత పవిత్రమైన చాటల వంటి చెవులతో
ఈ విఘ్నములను తొలగించి సంపదని జ్ఞానాన్ని ఇస్తాడు గనక ఆయన సర్పకర్ణుడు. ఈ చెప్పుడు మాటల వల్ల వచ్చే పాపం తొలగిస్తాడు గనక సర్పకర్ణుడు. అటువంటి సర్పకర్ణ అన్న మామ్యహం నాకు చాలా ఇష్టమైన శ్లోకం, మళ్ళీ వినండి. ఇటు బ్రహ్మవైవర్త పురాణంలో ఇటు గణేశ పురాణంలో చెప్పిన శ్లోకం, సర్పాకారౌచ యత్కర్ణౌ విఘ్నవారణ కారణౌ సంపదౌ జ్ఞానరూపౌచ సర్పకర్ణం నమామ్యహం. ఎంత గొప్ప నామో చూసారు సర్పకర్ణుడు. సర్ప అనేది పెద్ద చేట వంటిది అనడానికి వాడతాం. సర్ప అనే శబ్దము చేట. సర్పనఖగా పేరు ఎందుకు వచ్చింది అనుకుంటారు? నఖము అంటే గోరు. ఒక్కొక్క గోరు ఇంత చేట, ఇనప చేట, ఉక్కు చేటలో ఉంటుందన్నమాట. ఆ గోళతో ఇలా రక్కి ఏనుగును కూడా చీల్చి తింటుంది. దీని దుంపదగి ఇంత చే గోళ్ళు అండి అవి. ఆ గోళతో ఏనుగుల్ని, సింహాలను కూడా చీల్చి తినేసేది. కానీ మహానుభావుడు రాముడు వచ్చేదాకా దాని ఆటలు సాగాయి. లక్ష్మణుడు చేత ముక్కు చెవులు కోయించాక చెవులు లేవు, చేటలు లేవు, వెళ్ళిపోయింది దాని బతుకే. ఇక తర్వాత రామం, గజవక్త్రం విష్ణుప్రసాద పుష్పంచ యన్మూర్ధ్ని మునిదత్తకం తద్గజేంద్రవక్త్రయుక్తం గజవక్త్రం నమామ్యకం. పూర్వం శ్రీమన్నారాయణుడు ఒక పుష్పాన్ని విఘ్నేశ్వరుడికి సమర్పించాడు. అందుకే ఇక్కడ విష్ణుప్రసాద పుష్పంచ. ఈ మీకు కొత్తగా చెప్పేది మొదట్లోనే చెప్పాను. దుర్వాసుడి కథ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలి. దుర్వాసుడు విష్ణువుని ఒక పూలమాలతో పూజించాడు. ఆ పూలమాల తిరిగి దుర్వాసుడికి విష్ణువిచ్చాడు. ఈ మాల ఇంద్రుడికి ఇచ్చాడు దుర్వాసుడు. ఇంద్రుడు ఏం చేశాడు? ఆ మాల పట్టుకెళ్ళి ఏనుగు యొక్క శిరస్సు మీద వేశాడు. ఆ ఏనుగు శిరస్సే గజవక్త్రమై విఘ్నేశ్వరుడికి చేరింది. పూర్వం విష్ణుప్రసాదమైన పుష్పము శిరస్సును ధరించిన గజము యొక్క ముఖము విఘ్నేశ్వరుడికి ముఖమయ్యింది గనక, పవిత్రమైన ముఖమయ్యింది గనక అప్పటి నుంచి ఆయనకి గజవక్త్రుడు అని పేరు వచ్చింది. అంతపూర్వం గజవక్త్రుడు అనే పేరు వచ్చేది కాదు. మామూలు ఏనుగు తలకే కాదు అది. విష్ణుప్రసాదము నిర్మాల్యము ధరించటం వల్ల పవిత్రమైనటువంటి గజవక్త్రం అది. అటువంటి గజవక్త్రం వల్ల ఆయన త్రిలోక పూజితుడు అయ్యాడు. అందుకని అప్పటి నుంచి ఆయన గజేంద్రుడు, గజవక్త్రుడు, గజముఖుడు అని పిలవడం మొదలుపెట్టామన్నమాట. మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి? విష్ణుప్రసాదం ఏనుగు తల మీద పడింది. దాంతో ఆ ఏనుగు తల త్రిలోక పూజ్యమయ్యింది. ఆ తలే విఘ్నేశ్వరుడికి తల అయ్యింది. అప్పటి నుంచి గజవక్త్రుడు అన్నారు. ఏ లోకలకి చాలా ఏనుగులు ఉన్నాయి, వాటన్నిటిని గజవక్త్రం అని పిలవం, వాటిని పూజించంగా. కేవలం విష్ణుప్రసాద మహిమది. అందువల్ల గజవక్త్రుడు అయ్యాడు. ఈ నామం దేనికి వాడాలి మనం? దేనికి జపానికి వాడుకోవాలి? ఏదన్నా ఒక జపం చేసే ముందు ప్రయోజనం లేకుండా ఎవరైనా జపం చేస్తారా? ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే. మూర్ఖుడు కూడా ప్రయోజనము లేకుండా, లాభం లేకుండా ఏ పని చేయడు. లాభం లేకుండా ఎవరైనా ఏదైనా పని చేస్తారో ఆలోచించండి. మీరు అన్నం ఎందుకు తింటున్నారు? కడుపు నిండుతోంది, శరీరానికి ఓపిక వస్తుంది కనుక ఆ లాభం కోసం. ఒకవేళ అన్నం తిన్నా మీకు కడుపు నిండదు, దానివల్ల శక్తి రాకపోతే అన్నం ఎందుకు తింటారు? తినరు. అందుకే షుగర్ పేషెంట్లు అన్నం మానేసి చపాతీ తింటున్నారు. కానీ అది భ్రమ. నిజంగా అసలు ఆయుర్వేదం చెప్పింది అన్నం తినకపోతే షుగర్ పెరుగుతుందిట. తెలియకి పిచ్చేళ్ళు ఉత్తి చపాతీ తిని చివరికి సర్వనాశనం అయిపోతున్నారు ఈ పిచ్చి పిచ్చి మాటలు విని. అన్నము తినాలి. ఆ అన్నంలో తీపి పదార్థాలు ఎక్కువ పడకుండా చూసుకోవాలట. రాత్రిపూట పాలు పంచదార వేసుకోకుండా అన్నంలో వేసుకు తింటే 4 నెలల్లో షుగర్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది చూసుకోండి కావాలంటే మీరు. కాబట్టి మనకి శరీరానికి శక్తి ఇస్తుంది అది. అందుకే అన్నం తింటున్నాం. ఇప్పుడు ఈ పురాణం ఎందుకు వింటున్నారు? మీకు ఆనందం కలుగుతోంది, దుఃఖం తొలగుతోంది, అశాంతులు తొలగుతున్నాయి కాబట్టి వింటున్నారు. అంతేగాని ఏమీ లేదయ్యా, ప్రయోజనం లేదంటే పురాణం ఎందుకు వింటారు? ఇక్కడికి వచ్చి కూర్చుని కాలక్షేపం చేయరు కదా. కాబట్టి ఏదో ప్రయోజనం మనం చేసే పని వల్ల పొందుతున్నాం. ఆ ప్రయోజనమే లేకపోతే, లాభమే లేకపోతే ఏ పని చెయ్యం. అవునా? అలాగే పరమపూజ్యుడైన గజేంద్రుడి యొక్క వక్త్రం కలిగిన విఘ్నేశ్వరుడి నామం గజవక్త్ర నామాన్ని ఎందుకు జపించాలి? అలా జపం చేస్తే మనం కూడా పూజ్యులం అవుతాం. అపకీర్తి తొలగి మంచి కీర్తి వస్తుంది. కొంతమందికి ఎందుకో కానీ ఎంత మంచి పని చేసినా చెడ్డ పేరే వస్తుంది. వాళ్ళ కర్మది. ఎప్పుడు మంచి పనులే చేస్తారు, చివాట్లు తింటూనే ఉంటారు. పక్కవాడికి ఉపకారం చేస్తారు కానీ పక్కవాడు తిడతాడు. ఇతరులకు అన్నము పెడతారు, చివరికి వీడి ఎత్తి మీద అన్నం పడుతూ ఉంటుంది. మంచి చేసి చెడ్డ పేరు పొందేవాళ్ళు కొందరు ఉంటారు. ఇప్పుడు పాపం ఒక అమ్మాయి ఉంది, చాలా మంచిదే, వాళ్ళ తోడు కోడలు రోజు కొడుతుందిట, 20 లక్షలు ఇస్తావా లేదా ఇంట్లో చెప్పు అంటుందిట, ఏం చేస్తుంది పాపం చెప్పండి, దానివల్ల ఎంత కష్టం. ఈ విధంగా అపకీర్తులు పొందుతూ నానాయాతన పడేటటువంటి వాళ్ళు ఒక మండల దినం అంటే ఒక 40 రోజుల పాటు ఓం చెప్పండి, ఓం గం గజవక్త్రాయ నమః, ఓం గం గజవక్త్రాయ నమః, ఓం గం గజవక్త్రాయ నమః, ఇది ఒక 40 రోజుల పాటు రోజు చేసేయండి భక్తి శ్రద్ధలతో. ఈ జపం చేసేవాళ్ళు ఏం చేయాలి, విఘ్నేశ్వర ప్రతిమకి వీలున్నంత వరకు మందారపాకులు కానీ జమ్మ్యాకులు కానీ పెట్టండి, జమ్మ్యాకులతోటి మందారపు ఆకులతోటి, మందార పత్రాలు సెమీ పత్రాలు వీటితో విఘ్నేశ్వరుడు పూజిస్తూ ఈ మంత్ర జపం చేసుకుంటే అపకీర్తి పోతుంది, నిందలు పోతాయి, అభాండాలు తొలగిపోతాయి. ఇంతెందుకు, రుక్మిణీదేవి కృష్ణుడు తిరిగి ఇంటికి రావాలి, ఆయనకు అభాండం పోవాలి, నా భర్త నాకు దక్కాలి అని ఈ ఆకులతోటే పూజ చేసి ఆయన జపం చేసింది, అందుకే కృష్ణుడు తిరిగి వచ్చాడు, ఆయనకి నీలాప నిందలు తొలగిపోయాయి. అంత గొప్ప మంత్రం ఇది, అపకీర్తి పోయి మంచి కీర్తి వస్తుందన్నమాట. అపకీర్తి అంత మహాభాతం అరవట్ లేదండి బాబు, ఏముండదు, అన్యాయంగా అపకీర్తి వచ్చి పడిపోతుందన్నమాట. వాడు బతుకు వాడే పోతాడు. ఇప్పుడు ఎవడు వ్యాపారం వాడు చేసుకుని, ఎవడు ఉద్యోగం చేసుకుని, ఎవడు డబ్బు వాడు సంపాదించుకుంటే కూడా ఏడ్చేవాళ్ళు ఎంతమంది లేరండి, మీకు బడి ఏడ్చేవాళ్ళు లేరా, ఆవిడకి బడి ఏడ్చేవాళ్ళు లేరా, ఉంటారు. ఈ దిక్కుమాల వాళ్ళ వల్ల వచ్చి అపకీర్తి పోవాలంటే ఈ మంత్ర జపం చేసుకోండి అన్నారు. ఇక గుహాగ్రజం, గుహుడు అంటే కుమారస్వామి, అగ్రజుడు లేక అగ్రజన్ముడు అంటే పెద్దవాడు, గుహునకు అగ్రజుడు అంటే గుహునకు కూడా అన్నగారు, కుమారస్వామికి అన్నగారు ఈయన. ఈ నామం కూడా చాలా గొప్పది. గుహస్య అగ్రేచ జాతోయం ఆవిర్భూతో హరాలయే వందే గుహాగ్రజం దేవం సర్వదేవాగ్రపూజితం. పైకిక్కడ గుహస్య అగ్రహ అంటే కుమారస్వామికి అగ్రుడు, కుమారస్వామి కంటే ముందు పుట్టాడు కనుక కుమారస్వామికి అన్నగారు, అటువంటి ఆయనకు నమస్కారం అని పై అర్థం. కానీ నిజానికి గుహ శబ్దమునకు హృదయము అని అర్థం. మన హృదయంలో అందరికంటే ముందు పుట్టినటువంటి వాడు విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు ఓంకారస్వరూపుడు. మన హృదయంలో మనకి తెలియకుండానే ఓం అనే ఒక నాదం గకారంతో కలిసి నిరంతరం జరుగుతూ ఉంటుంది. దాన్ని గుర్తిస్తే యోగి, గుర్తించకపోతే రోగి అన్నారు. మీరు ఎప్పుడైనా ఒకసారి గుడ్డి మీద చేసుకుంటే ఆ లబ్డబ్ శబ్దం వెనకాతల ఓం గం అనే రెండు బీజములు వినపడతాయి, ఒకటి ప్రణవం, ఒకటి గణేశ బీజం. ఈ రెండు అక్షరములను గుహ అంటారు. గుహ శబ్దమునకు హృదయం, హృదయంలో వచ్చే నాదం, ఈ హృదయంలో పుట్టే యోగశక్తి అని కూడా అర్థాలు. వీటన్నిటికీ ఆద్యుడు అంటే విఘ్నేశ్వరుడు, వీటన్నిటికీ మూల పురుషుడు విఘ్నేశ్వరుడు. కాబట్టి గుహస్య అగ్రజ గుహాగ్రజ అనగా ప్రణవనాదమునకు, గకార బీజమునకు, జ్ఞానమునకు, యోగమునకు మూల పురుషుడు విఘ్నేశ్వరుడు గనక ఆయన్ని గుహాగ్రజుడు అన్నారు. ఈ మంత్ర జపం చేస్తే యోగాభ్యాసంలో గొప్పవాడు అవుతాం. యోగులం కాకపోతే ఎప్పటికీ ముక్తి పొందలేమట. అందరికంటే గొప్పవాడు యోగి అండోయ్. తపస్విభ్యోధికో యోగి కర్మిభ్యశ్చాధికో మతః జ్ఞానిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవ అర్జున అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు అర్జునుడితో. తపస్సు చేసేవాడి కంటే, కర్మలను చేసేవాడి కంటే, జ్ఞానం పొందినవాడి కంటే యోగే గొప్పవాడు కనుక నువ్వు యోగివి కావాలి. యోగి అంటే ఈ ఏదో పిచ్చి పిచ్చిగా వాడు శ్వాస మీద ధ్యాస అని రెండు మొక్కలు చెప్పాడు, ఎవడికి పడితే వాడు యోగి అండం, ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. అది కాదు, యోగాభ్యాసం చాలా గొప్పది. యోగాభ్యాసంలో చిన్న చిన్న ప్రక్రియలు నేర్చుకుని అదే యోగాభ్యాసం అనుకుంటున్నారట కొందరు. ఇప్పుడు ఆయన ఉపవాసం చెయ్యి అంటే, ఉపవాసం అంటే ఉపవాసం అన్నం మానేయడమా, అన్నం మానేస్తే వాడు ఉపవాసే. అన్నం మానేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళంతా ఉపవాసం చేసినట్టు కాదు, భగవంతునికి దగ్గరగా ఉంటూ ఆ పూట భగవత్ కథలు వింటూ చెడు వినకుండా ఉంటూ అర్చనలు చేస్తూ ప్రదక్షిణలు చేస్తూ ఆహారం మీద నియంత్రణ ఉంటూ కోరికలను అదుపులో పెడుతూ అనేకములైన కార్యక్రమములు చేసిన వాడిని మాత్రమే ఉపవాసం చేసినవాడు అంటారు. కానీ ఉపవాసం అనగానే ప్రతివాడికి ఇవాళ ఉపవాసం ఉన్నానండి, ఏం తినలేదండి, ఏమి తినకపోతే నిరాహారి అంటారు, నిరాహార దీక్షలో కూర్చున్న వాళ్ళలాగా. మళ్ళీ వాళ్ళు కూడా నిరాహార దీక్షం కదలండి, సూర్యోదయానికి ముందు 50 ఇడ్లీ, మధ్యలో కాస్త బాత్రూమ్కి వెళ్ళొస్తామని అప్పుడు 25 ఇడ్లీ, మళ్ళీ ఆ తర్వాత సాయంకాలం కాస్త లాగేసి వచ్చేస్తున్నారు, అది ఉపవాసం అంట. రిలే నిరాహార దీక్ష అంటే ఏంటనుకుంటున్నారు మీరు, తెల్లవారుజాము లేచి కోడి కోడి లాగేసాడు ఒకడు, నిజంగానే ఏక పెద్ద కోడే. తినేసిన తర్వాత శుభ్రం కూర్చుంటే ఇంక ఉపవాసం చేయకం చేయగలుగుతాడు, తర్వాత పరగద్దు. అందుకని మధ్యాహ్నం 12 దాకా అలా కూర్చుంటాడు అనమాట. మధ్యలో అవని ఆవులిస్తూ నీరసం వచ్చినట్టు మళ్ళీ పోదులు పెట్టడం. నీరసం లేదు, ఏం లేదు, వేరే రసం లోపల. కాబట్టి అవి కాదు, ఆహారం తీసుకోకపోతే కేవలం నిరాహారం అంటారు. దాంతోపాటు అనేక ప్రక్రియలు, భగవద్ధ్యానాదులు ఇవన్నీ చేస్తే, భగవత్కథలు వింటే అప్పుడు వాడు ఉపవాస దీక్ష పొందినవాడు అవుతాడు. అలాగే భగవంతుడైన ఈ గుహుడు హృదయంలో ఉంటే మనకు అనేక లక్షణాలు వస్తాయన్నమాట. ఒకటి, యోగాభ్యాసం వస్తుంది, జ్ఞానం వస్తుంది, నాదం తనంత తాను సాగుతుంది, దహరాకాశం హృదయాకాశంలో అనేక శక్తులు వాటంతా పుడతాయి. అటువంటి వాడు గుహాగ్రదుడు. ఆయన్ని మనం భక్తి శ్రద్ధలతో ధ్యానం చేయటం వల్ల ఏం లాభం చెప్పాను దాకా, ఓం గం గుహాగ్రజాయ నమః అనుకుంటే యోగులమవుతాం. యోగులైతే కర్మ చేసేవాళ్ళకంటే, జ్ఞానుల కంటే, తపస్సు చేసిన వాళ్ళకంటే అధికులు అవుతారు. కృష్ణుడికి యోగేశ్వరుడు అని పేరు, శివుడికి యోగేశ్వరుడు అని పేరు. ఆ శక్తి మనం కూడా పొందాలంటే ఈ నామాన్ని జపం చెయ్యాలి. మీరు ఎప్పుడైనా శివుడిని చూడండి, శివుడికి సంబంధించిన నామాల్లో ఉత్తమ నామం యోగేశ్వర. ఇక్కడ జోగన్నపాలెం అనే ఊళ్ళో యోగలింగేశ్వరుడు అనే పేరుతో శివుడు ఉంటాడు తెలుసా. ముండూరు వెళ్ళే రూట్లో కుడివైపుకి వెళ్ళండి, ముండూరు వెళ్ళే చోట కుడివైపుకి వెళితే యోగలింగేశ్వర ఆలయం ఉన్నది అక్కడ. అసలు ఆ ఊరి పేరు యోగేశ్వరుడి యొక్క పేరు మీద యోగన్నపాలెం, అదే జోగన్నపాలెం అయితే యోగే జోగి అవుతాడు. ఆ ఊళ్ళోనే గురువుగారు పుట్టారు, మీకు తెలియదేమో. అక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి ఇలా అక్కడ ఎక్కడ తిరిగాం అనుకోండి, అది వేరే విషయం. గురువులకి పుట్టుకున్న స్థలం ఏమిటి, పెట్టిన స్థలం ఏమిటి కానీ అన్ని చోట్ల వాళ్ళే ఉంటారు. కానీ ఉప్పల్లోనూ వాళ్ళే ఉంటారు, ఇంకో తెప్పల్లోనూ వాళ్ళే ఉంటారు, కాశీలోనూ ఉంటారు, ఇంకో చోట ఉంటారు. ఆ ఊళ్ళో మా నాన్నగారు 10 పాటు పాఠాలు చెప్పి ఎంతోమందిని బాగు చేశారు. ఆ కాలం వేరు. పూర్వం అంతో ఎంతో గురు శిష్య బంధం ఉండేది. కొందరు గురు భక్తులు ఉంటారు, కొందరు గురుద్రోహులు ఉంటారు. ఇవన్నీ పక్కనే పెడితే ఆ ఊళ్ళో ఆ లింగానికి ఎన్నో అభిషేకాలు చేయించి, పూజలు చేయించి ఆ శివలింగం మీద యోగలింగేశ్వర, శ్రీయోగలింగేశ్వర అని శతకం కూడా రాశారు. అక్కడ పొలంలో ఓ రైతుకి నాగలికి ఆ లింగం తగిలింది. ఆ లింగాన్ని భూగర్భంలో ఉంటే పైకి తీసి ప్రతిష్ఠించారు. అందుకే నాన్నగారు, ఎన్నాళ్ళుంటివో భూమిగర్భమున, భూగర్భంలో ఎన్నాళ్ళున్నావో, ఎన్నాళ్ళకి మాకు కన్నువిందై దర్శనమిచ్చావు అని పద్యం కూడా రాశారు. ఆ యోగలింగేశ్వర శతకం పైన ఉన్నది. కాబట్టి శివుడు యోగేశ్వరుడు, ఇక కృష్ణుడు యోగేశ్వరుడే. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీతిర్మతిర్మమ అని భగవద్గీతలో సంజయుడు చెప్పాడు. కృష్ణుడే యోగేశ్వరుడు అంటే ఆయన మహాయోగి. శివుడు యోగి, కృష్ణుడు యోగి. ఆ యోగత్వం ఇచ్చే మహానుభావుడు విఘ్నేశ్వరుడు గొప్ప యోగి. ఈ గుహాగ్రజ నామాన్ని జపం చేస్తే మనం కూడా స్థాయి కలిగిన యోగులమవుతాం. యోగులకి ఇక ఏ వ్యామోహం ఉండదు. సంకల్పమాత్రం చేత వాళ్ళు అనుకున్న పనులన్నీ అయిపోతాయి. యోగాభ్యాసంలో తత్పరుడైతే, గొప్ప యోగి అయితే ఎవడైనా, వాడికి మొట్టమొదటి వచ్చేది ఏమిటో తెలుసా? ఆరోగ్యం వస్తుందిట. ఆరోగ్యంబు అనిష్ఠురత్వము అలౌల్యంబున్ వపుకాంతియున్ సౌరభ్యంబును సంస్వరత్వము. యోగి అంటే నిజంగా ఎవడు? మేము యోగా చేస్తున్నాం, యోగా చేస్తున్నాం అంటే యోగాభ్యాసం నిరంతరం చేసిన వాడికి ముందు ఆరోగ్యం వస్తుంది. పూర్తిగా మీ ఆరోగ్యం మీ చేతిలో ఉందంటే మీరు యోగులైనట్టే. అనిష్ఠురత్వము, శరీరంలో ఒక రకమైన కోమలత్వం వస్తుంది. మాటలో శరీరంలో కోమలత్వం ఉంటుంది, నిష్ఠురత్వం ఉండదు, కఠినత్వం ఉండదు. అలౌల్యంబున్ వస్తు వ్యామోహం ఉండదు. కనిపించిన దాని మీద వ్యామోహం ఎప్పుడు మనకి ప్రసాదం కనపడితే మూట కట్టేస్తాం, గొలుసు కనపడితే మూట కట్టేస్తాం, చచ్చిన ఇస్తాం అంటాం. కానీ అన్నం మీద వ్యామోహం, మంచం మీద వ్యామోహం, అన్నిటి మీద వ్యామోహాలు పెరిగిపోతున్నాయంటే దాన్ని లౌల్యము అంటారు. అవి లేకపోవడం అలౌల్యము. ఇందులో ఎంతమంది అలౌల్యత్వంతో ఉన్నారంటే చెప్పలేము మనం. ఆఖరి కూర్చున్న ఆసనం కూడా మందే, మనతో పాటు పట్టుకుపోవాలనిపిస్తుంది మనకు అన్నమాట. కాబట్టి యోగికి లౌల్యం ఉండదు. ఈ వేమన గారు ఉత్తి గోచిగుట్టతో ఎదుకున్నారండి అంటే లౌల్యం లేదు ఆయనకి, వస్తు వ్యామోహం పోయింది. ఆయన దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి కానీ వస్తువుల మీద వ్యామోహం లేదు. అందుకని ఆయన అలౌల్యం కలిగిన వాడు. ఆయన యోగి వేమన, ఇప్పుడు మన వాళ్ళంతా భోగి వేమనలు అయిపోయారు. ఆయనకి మనకి ఎక్కడ పోటీ? ఆయన మహానుభావుడు, ఎంత గొప్ప అద్భుతమైన యోగా శక్తి పొందాడండి. తపశ్శక్తి అంటే ఏమిటో యోగి దగ్గర, ఆయన దగ్గర నేర్చుకోవాలి. అందుకే ఆయన రాసిన పద్యాలు కూడా సులభంగా ఉంటాయి, చక్కగా ఉంటాయి. కల్పిత పద్యాలు చాలామంది అందులో ప్రక్షిప్తాలు చేర్చారు, కానీ ఆయన పద్యాలు చాలా గొప్ప అద్భుతమైన పద్యాలు అన్నమాట. బుల్లి బుల్లి పద్యాలు ఎంత భావం ఉంటుందన్నమాట. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగునట్లు కనకంబు మోగున విశదాభిరామ వినరుగా. ఎందుకంటే హైగా ఉండరు రాయగలడు పద్యం, కిందుకు తెచ్చిన రాయలేరు. డొబ్బుకో డొబ్బుకొని ఎవరు వస్తారో అందులో అర్థాలు ఉండవు. కాబట్టి యోగులు కావాలి, వాళ్ళకి అలౌల్యత్వం లౌల్యత్వం ఉండదు, వస్తు వ్యామోహం ఉండదు. వపుః కాంతియున్, శరీరం ఎలా ఉన్నప్పటికీ ఒక రకమైన వర్చస్ ఉంటుంది అందులో. నల్లగా ఉంటారో కొంతమంది, కానీ ఆ ముఖం చూడగానే అట్రాక్ట్ అయిపోతాం మనం. ఒక్కొక్కడు పొట్టిగా ఉంటాడు, కానీ ఆ ముఖంలో ఏదో ఒక కళ ఉంటుంది. ఎన్ని నగలేసుకుని ఎంత అలంకరించుకున్నా దిక్కుమాల ముఖాలు ఎప్పుడు ప్రేతకళతో ఉంటాయి. కొన్ని ఆయన ముఖం చూడండి, యోగి ముఖం చూస్తే ఆయన ముఖంలోంచి వర్చస్సు, ఒక కాంతి కనబడుతుంది. ఆ కాంతి ఉంటే వాడు యోగి. సౌరభ్యంబులు, శరీరం నుంచి సువాసన వస్తుంది. వాడు స్నానం చేయకపోయినా, సబ్బులు రాసుకోకపోయినా, అవేవో డియోడ్రెంట్లు కొట్టుకోకపోయినా వాళ్ళ శరీరం నుంచి మంచి సువాసన వస్తుంది. దిక్మాల వాళ్ళు కొంతమంది పొద్దున్న సాయంత్రం దాకా 4 సార్లు రుద్దుకుంటారు, అయినా ఎప్పుడు కంపే శరీరం. యోగి దగ్గర సౌరభ్యం, సురభిత్వం వస్తుంది, పరిమళం వస్తుంది, సువాసన వస్తుంది. సమస్వరత్వం, స్వరం బాగుంటుంది. ఏదో గొణుగుతూ చెప్తారు కొంతమంది, ఏడుపు గొంతు వేసుకుని, అలా ఉండదు. యోగి కంఠంలో మాధుర్యం ఉంటుంది, స్పష్టత ఉంటుంది, తడువు కూడా ఉండదు. వాక్కులో ఎక్కడ అపశబ్దం ఉండదు. ఎక్కడ యోగుల యొక్క శబ్దాలలో అపశబ్దాలు ఉండవట. ఏ శబ్దం ఎలా వాడాలో అలా స్ఫుటంగా వాడతారు వాళ్ళు యోగులంటే. స్వరం బాగుండాలి, మన స్వరం అవతల వాడిని ఆకర్షించాలి. అంతేగాని ఎందుకు చంద్రదేవుడా ఆంజనేయుడు పుట్టాట అంటే, ఆంజనేయుడు పుట్టాడని నువ్వు ఏడుస్తున్నట్టుగా ఉంది. ఆంజనేయుడు పుట్టాడంటే ఎలా ఉండాలి? ఆంజనేయుడు జన్మించాడు అని వాడు చెబితే అవతలాడికి ఆహా ఓహో అని, ఆంజనేయుడితో పాటు వీడు కూడా ఎగిరి గంతే చేసేలా ఉండాలన్నమాట. కాబట్టి స్వరం కూడా బాగుండాలి, సమస్వరత్వం. మూత్రవిచ్చారాల్పత్వము, మూత్రం తక్కువగా పోస్తారు, మలం కూడా తక్కువగా పదే పదే వెళ్ళరన్నమాట. రోజుకు 10 సార్లు లెటర్కి వెళ్ళడం, 5 సార్లు బాత్రూమ్కి వెళుతున్నాడంటే వాడు యోగి కాదు, రోగిట. నేను చెప్పలేదు, ఇవన్నీ యోగుల యొక్క లక్షణాలన్నీ మార్కండేయ పురాణంలో చెప్పారు, చెప్పక తప్పదు కాబట్టి చెబుతాం అన్నమాట. మలమూత్ర విసర్జన అదుపులో ఉంటుందన్నమాట. ఏమిటో తెలియదు, రాత్రి తెల్లవార్లు బాత్రూమ్కి తిరుగుతూనే ఉంటే క్యూ కట్టినట్టుగా, ఈ బాధపడలేక ఆ మధ్యన ఒక ఆయన ఎందుకు వచ్చిందని మంచం కింద పెట్టేసుకున్నట్ట ఎదగకుండా. అవన్నీ అనారోగ్య లక్షణాలు. అంటే వార్ధక్యం వేరు, అది నేను చెప్పేది. వార్ధక్యంలో కర్మయోగం ఎంత యోగి అయినా దెబ్బతింటాడు, అది వేరే విషయం. కానీ యోగాభ్యాసం నిదరంగా చేస్తే మలమూత్రములు మన అదుపులో ఉంటాయి, ఆధిక్యం తగ్గుతుంది. ఇవన్నీ ప్రాప్త యోగారంభుండగువానికి ప్రథమ చిహ్నంబుల్ నరేంద్రోత్తమ. యోగాభ్యాసం ప్రారంభించిన కొత్తల్లో వచ్చే లక్షణాలట. ఇంకా పూర్తిగా యోగి అయితే వాడు ఏమవుతాడో ఆలోచించండి. అందుకే మార్కండేయుడు లాంటి వాళ్ళకి ఈ ఆహారం అక్కర్లేదు, వాళ్ళకి మనక వల్లే ఈ మలమూత్రాలకు వాళ్ళు వలసిన అవసరం లేదు, స్నానం కూడా చేయక్కర్లేదు. వాళ్ళ శరీరమే ఎప్పుడు ఒక గంగ, వాళ్ళు మహాత్ములు. అంతటి యోగాభ్యాసం మనం చేసి యోగులం కావాలంటే ఏం చేయాలన్నమాట? ఓం గం గుహాగ్రజాయ నమః. ఈ మంత్రస్మరణ చేసుకుంటే యోగులమవుతాం. ఇవి గణేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన గొప్ప నామములు, అద్భుతమైన నామములు. ఈ నామములు ఒకదానికంటే ఒకటి గొప్పవి. అందుకే చివరికి వచ్చరికి యోగాభ్యాసంతో పూర్తి చేసుకున్నారు ఆయన నామాలు. అందులో ఇందాక మీకేం చెప్పాను, హేరంబుడు అనే నామం దీనత్వం నుంచి, కష్టాల నుంచి రక్షించే గొప్ప నామం. దాని గురించి ఒక గొప్ప కథ ఈ ఉత్తర పీఠికలో మహిమలో ఉన్నది. అత్యంత ప్రాచీన కాలంలో భూమండలంలో కాశీ ప్రాంతంలో, కాశీ దగ్గర డుంటి విఘ్నేశ్వరుడు అని ఒక ఆయన ఉన్నాడు. తెలుసుగా మీకు, డుంటి విఘ్నేశ్వరుడు కాశీలో చాలా జగత్ప్రసిద్ధికి ఎక్కినవాడు. అబ్బో వినాయకుల్లో డుంటి వినాయకుడు అంటే తొందరగా కరుణిస్తాడు ఆయన. ఆ ప్రాంతంలో ఉంటాడు ఆయన. ఆయన బొజ్జా గొప్పది, ఆయనకి గరికంటే బాగా ఇష్టం. ఆయనని పూజించే ఓ బ్రాహ్మడు ఉండేవాడు కాశీలో. కాశీలో నిత్యం డుంటి విఘ్నేశ్వరుని గరికతో పూజించకుండా పచ్చి మంచినీళ్ళు కూడా తాగడం, అంటే ఏమిటి, ఆచమన జలం తప్ప దాహం వేసినా ఓ చెంబుడి నీళ్లు తాగడం అన్నమాట. పచ్చి మంచినీళ్ళు అంటే ఎండు మంచినీళ్ళు ఉంటాయని ఒకడు అడిగాడు. ఏదో వ్యవహారంలో అలా అంటారంటే అర్థం ఏంటంటే అనవసరంగా ఎక్కువ నీళ్లు తాగకుండా ఉండడం. పొద్దున్నే లేవగానే కొందరు చెంబుడి నీళ్లు తాగుతారు, అవునా కదా. కొంతమందికి దాహం ఎక్కువ వేస్తుంది, మొహం కడుక్కున్న వెంటనే తెగ తాగేస్తారు, గడగడగడగడ తాగేస్తారు బాటిల్. అలా తాగితే అవి పచ్చి మంచినీళ్ళు తాగడం అన్నమాట. కానీ కొంతమంది స్నానం చేసి ఆచమనం చేసి పూజ పూర్తి అయ్యేదాకా ఈ నీళ్లు కూడా తాగరన్నమాట. అంతటి గొప్పవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అది కష్టం కలియుగంలో. లేచి రావగానే అందరూ రైల్లో పెడుతూ ఉంటే చాయ్ కఫీ కఫీ అని రాగానే ఓ రెండు చెంబులు కాఫీ పోస్తే కానీ ఆచమనం చేయలేని స్థితిలో ఉన్నాం ఇవాళందరం. వాడిని వీడిని అండం ఎందుకు వచ్చింది, ఈ మాట అనగానే మీ అందరికీ ఆనందం వచ్చిందంటే మీ అందరూ నా పార్టీలో చేరిపోయారు వాడు కాఫీ పార్టీలో, అవునా. కాఫీ తక్కువండి వాళ్ళు ఎవరు చెప్పాలి, చేయలేకపోతున్నారు. కలియుగ ప్రభావం ఇది, ఓపికలు లేవు. కానీ పూర్వం ఈయన ఈ కాశీ పండితుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన విఘ్నేశ్వరుని పూజించందే ఇలాంటి పదార్థాలు తీసుకునేవాడు కదా, మంచినీడు కూడా తాగేవాడు కాదన్నమాట. పరమభక్తుడు ఆయనకి. అటువంటి ఆయనకి విఘ్నేశ్వర కటాక్షం వల్ల ఒక కూతురు పుట్టింది. ఆ కూతురికి కళ్యాణి అని పేరెట్టాడు. కళ్యాణి జగతీ కంద కరుణా రససాగరా. అమ్మవారి నామాల్లో కళ్యాణి అని ఒక నామం ఉన్నది. ఆ నామం అంటే అమ్మవారికి ఇష్టం కూడా. ఆ నామాన్ని కూతురికి పెట్టుకున్నాడు. ఈ అమ్మాయి కూడా తండ్రితో పాటు విఘ్నేశ్వరుని పూజించేది. చిన్నప్పటి నుంచి కాశీలోనే ఉండడం వల్ల విఘ్నేశ్వరుని పూజించి ఆ తర్వాత అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకుని విశ్వేశ్వరుణ్ణి పూజించి విశాలాక్షిని చూసి అక్కడున్న దేవతలందరినీ పూజించుకుని ఇంటికి వెళ్ళి అప్పుడు తల్లికి వంటలో సాయం చేసి విద్యలు కూడా నేర్చుకున్నది. సుందరి భక్తురాలు, విద్యలు నేర్చుకున్నది, వాళ్ళ తల్లిదండ్రులు కూడా సంపద కలిగిన వాళ్ళు, పైగా ఒక్కతే కూతురు. ఈ కుమార్తెకి మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుందని చూస్తే ఆ ఊళ్ళోనే ఒక ఆయన దొరికాడు. విశ్వేశుడు ఆయన పేరు, విశ్వేశ శర్మ. అదృష్టవశాత్తు ఉన్న ఊళ్ళోనే సంబంధం అనుకున్నారు వీళ్ళు, పెళ్లి చేసేశారు. ఏమున్నా లేకపోయినా పెళ్ళిళ్ళు జరిగిపోతాయి కదా, డబ్బుందా లేదా ఇంకోట లేదు, మగాడై పుడితే చాలు వాడికి పెళ్లి మొత్తం మీద పిల్ల దొరికేస్తుంది. ఇప్పుడు కొంచెం కష్టం అవుతుంది అండి, క్రమక్రమంగా ఇప్పుడు పిల్లలు దొరకట్లేదు, కానీ పూర్వం దొరికేసేవారు. పెళ్ళయ్యేదాకా ఆహాహా ఎంత మంచి పిల్ల దొరుకుతున్నదో, మా మామగారు ఎంత గొప్పవాడు అని పొగిడేశాడు. పెళ్ళయింది, ఇక అక్కడి నుంచి ఈ పిల్లకి ఎక్కడ లేని కష్టాలు మొదలయ్యాట. మీకు వీలుంటే పూర్వకాలం చందమామ విఘ్నేశ్వర విజయం అనే పేరుతోటి చందమామలో సీరియల్గా వేశారండి. వినాయక మహిమలన్నీ కూడా గణేశ పురాణం నుంచి తీసుకుని వేశారు. ఈ కథ పూర్వం చందమామలో కూడా ఉండేది. చందమామలో కాబట్టి క్లుప్తంగా రాస్తారు, శ్లోకాలు ఉండవు, అందంగా రాశారు. నిజంగా నాకు చాలా ఇష్టం, ఆ చిన్నప్పుడు చదివేవాడిని. ఎంత బాగుందో ఈ కథ అనుకునేవాడిని. తర్వాత చూస్తే అది గణేశ పురాణంలోది, ఆ విషయం తర్వాత తెలిసింది. కొన్ని విషయాల్లో చందమామ మనకు చాలా ఉపకారం చేసింది. మీలో ఎవరి దగ్గరైనా పాత చందమామలు ఉంటే చూడండి, చాలా కాలం పాటు విఘ్నేశ్వరుడు యొక్క మహిమలు వేశారండి. నా దగ్గర ఉన్నాయి అదృష్టవశాత్తు. ఈ కళ్యాణి కథ ఉంటుంది, చాలా గొప్ప కథ ఇది. ఈ అమ్మాయికి దురదృష్టం ఏంటంటే పెళ్ళైన కొద్ది రోజులకి భర్త తల్లిదండ్రుల మాట విని రోజు తిట్టేవాడు, కొట్టేవాడు. ఎన్ని కొట్టినా తిట్టినా పాపం మాట్లాడకుండా సహించేది. అత్తగారికి కలహకంఠి అని పేరు. ఆవిడ మాట్లాడితే అందరితో తగాదా పడేది, చాలా టెక్నిక్ అన్నమాట. ఎవరైనా ఉన్నప్పుడేమో కోడల్ని అమ్మాయి అనేది, ఎవరు లేనప్పుడు మాత్రం దిక్కుమాలిందా అని చేత కొట్టేది. చీపురు కట్టతో కొట్టేసేది, చీపురు కట్టతో కొట్టేది, అంటే కర్రతో కొట్టేది, తిట్టేది, మహాభయంకరం. కొడుకు కోడలు కలిసి ఉంటే ఓర్చుకునేది కాదు. అసలు బుద్ధున్నవాడు ఎవడన్నా కొడుకు కోడలు పడుకునే గదిలో పడుకుంటారటండి, అదే దరిద్రము. కొడుకు కోడలు పడుకునే గదిలోకి వెళ్ళి ఒరే నేను ఇందులో పడుకుంటాను, మీ ఆవిడ వేరే గదిలో పడుకోమనరా అనేదిట. అంటే కొడుకు కోడలు కలిసి ఉంటే కూడా తట్టుకునేది కాదు. అమ్మాయి ఏం చెప్తామండి, ఈ అత్తల పెంట అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది, అత్తల వల్ల పడే బాధ అంతా ఎంత కాదు. కొంతమంది కొంతమంది ఎంతో మంచివాళ్ళు ఉంటారు, మంచివాళ్ళు ఎంత. ఇప్పుడు మా సత్యనారాయణ మాస్టర్ భార్య ఉన్నారనుకోండి, కోడల్ని కూతురు కంటే ఎక్కువ బాగా చూసుకుంటారు, అదొక అదృష్టం, వాళ్ళ కోడలు అదృష్టం అది. అలాగే మా అక్క ఉందనుకోండి, మా అక్కగారు వల్లి ఆవిడ కష్టాలు పడుంది కాబట్టి కోడల్ని కన్నబిడ్డలా చూసుకుంటూ ఉంటుంది. ఇంక విశాలక్షి గారు చెప్పేక్కర్లా. అంత మంచి అత్త ఈ ప్రపంచంలో మరొకరు ఉంటారో లేదో అనేది నేను చెప్పలేను, ఆ కోడలు అడిగితే చెబుతుంది. కాబట్టి లోకంలో అదొక అదృష్టం, కొన్ని చోట్ల అలాగా ఉంటాయి, కొన్ని చోట్ల ఇలాగ ఉంటాయి. ఏ ఎవరి కర్మ ఎలా ఉంటుందో ఏం చెప్పగలుగుతాం. పాప ఈ కళ్యాణికి అత్తగారి పోరు ఎక్కువైపోయింది. మామగారు చాలా మంచివాడు, మళ్ళీ అమ్మాయి ఏం చేస్తామే, పెళ్ళి అయినప్పటి నుంచి నేను ఎప్పుడూ గొంతెత్తి తిరగను, మీ అత్తగారికి ఎదురుగుండా మాట్లాడితే చంపేస్తుంది, అందుకని ఇలా నోరు మూసుకు కూర్చుంటున్నాను, నువ్వు పొడు అన్నాడు, నా కర్మ నాతో పాటు నువ్వు పడ్డావు అన్నాడు. పాపం 5 సంవత్సరములలో ఈ కళ్యాణి బక్క చిక్కిపోయింది. సరిగ్గా అన్నం పెట్టేది కాదు, కొడుక్కి చెప్పి కొట్టించేది, తిట్టించేది, దురదృష్టవశాత్తు పిల్లలు కూడా కలగలేదు. అప్పుడప్పుడు ఈ కళ్యాణి తండ్రికి అనుమానం వచ్చేది, ఎంతో భక్తితో విఘ్నేశ్వరుణ్ణి పూజించానే, ఆ విఘ్నేశ్వర కటాక్షం వల్ల కూతురు పుట్టిందనుకున్నానే, ఆ కూతురికి కష్టం ఏమిటి అని బాధపడేవాడు. అప్పుడు మళ్ళీ వాళ్ళ ఆవిడనేదిట, ఎంత మాట అన్నారు మీరు, భగవంతుడు అనుగ్రహం వల్ల ఆ కూతురు వచ్చింది, దాని కర్మయోగం ఏముందో ఈ కష్టాలు అనుభవిస్తోంది, పూర్వజన్మ కర్మం ఏదో ఉంటుంది, బలవత్తరమైన కర్మము లేకపోతే ఈ కష్టములు రావు, కష్టములు వచ్చినప్పుడే భగవంతుడిని మళ్ళీ గట్టిగా పట్టుకోవాలి, ఎప్పుడో ఒకప్పుడు మనకి ఆ భగవంతుడి దేవల్ల శుభాలు కలుగుతాయి, అమ్మాయి జాతకం బాగుపడుతుంది అని భార్య ధైర్యం చెప్పేది భర్తకి. ఈ 5 ఏళ్లలో ఓ 60-70 కేజీలుండే పిల్ల కాస్త 40 కేజీలు బరువులోకి దిగిపోయిందిట, బాగా ఎముకల పోగైపోయింది, ఆహారం లేదు సరైన ఆహారం, మొగుడు పిల్లలను సుఖంగా ఉండనివ్వదు, రాచి రంపాన పెట్టేది. ప్రపంచంలో 8 శతనామములు విఘ్నేశ్వరుడికో లేకపోతే శివుడికో అమ్మవారికో ఉంటాయా? ఈ అత్తగారు 8 శతనామం కోడల మీద రాసింది, ఓం దిక్కుమాలిందా నాయ నమః పెంటపీనుగా నమః ఇలాంటి నామాలు, అంటే 108 నామాలతో రోజు కోడలు తిట్టేదన్నమాట. అత్తగారు కోడల మీద ఇలాంటి నామాలు రాయొచ్చు అనే విషయం తెలిసింది, అమ్మ కాస్త నువ్వు కూడా రాయి ఇలాంటివి చేసి, ఇలాంటి నామాలు రాయకండి తిట్టకండి అని కోడళ్ళకి మన సందేశం ఇవ్వచ్చనమాట. ఎందుకంటే ఇప్పుడు కోడళ్ళు రేపు అత్తగారులు అవుతారు కదా, మళ్ళీ వీళ్ళు కొంచెం దృష్టిలో పెట్టుకుంటారు, మా అత్తగారు ఇలా అంది కనుక మనమైనా రాబోయే కోడలను జాగ్రత్తగా చూసుకుందాం అనుకోవాలన్నమాట. అత్త ఒకింటి కోడలే అన్నట్టుగా కాకుండా ఒక్కనాడు కూడా కళ్యాణి నోరెత్తలేదు, అత్తగారు తిట్టినా కొట్టినా తిరస్కరించలేదు, ఎగిరి గంతులేయలేదు, మొగుడు కొట్టినా పడింది పాపం, నేను చేసుకున్న పాపం అనుభవిస్తున్నాను అనుకున్నది. అప్పుడప్పుడు లోపల అనిపించేదిట, ఒకనాడేనును ఆపదలకు విడుమరగంచెదనో, ఎప్పటికైనా నేను ఆపదల నుంచి బయటపడతానా, భర్తతో సుఖంగా ఉంటానా, సత్సంతానం కలుగుతుందా, ఈ జీవితంలో వృధాయా అనుకునేది. ఒకరోజు నత్తగారు పాలకొండ పొయ్యి మీద పెట్టింది, పెట్టి ఏమే నేను వచ్చేదాకా ఈ పాలు చూస్తూ ఉండు, పొంగకుండా చూస్తూ ఉండు కావచ్చు అన్నది. పాపం కోడల పాలు అలా చూస్తోంది, ఇంతలోనే ఏదో కర్మయోగం వల్ల కళ్ళు తిరిగినట్టే ఒక్క క్షణం అలా వాలిపోయింది పక్కకి. ఈ వాలిపోయేలోపు అప్పుడే కొండలో పాలు పొంగిపోయాయి, పాలు కొన్ని నేల పాలయ్యాయి, పూర్తిగా కాదు కొన్ని పాలు పొంగిపోయాయి. కొంతమంది అనుకోండి స్టవ్ మీద పెట్టి మొత్తం కాల్చేస్తారు, అది వేరే దుర్వాసన వచ్చేస్తుంది, అలా కాల్చలేదు ఈవిడ, ఏవో కాసిన పాలు పొంగాయి. సరిగ్గా సమయానికి వచ్చేసింది అత్తగారు లోపలికి రావడంతో, ఓ సిదిక్కుమాలిందానా, అంట్లమోహం దానా, పెంటమోహం దానా అంటూ మళ్ళీ 8 శతనామం విప్పి ఒక కర్రతో చిత కొట్టేసి, పాలండి నేల పాలు చేస్తావా, నిన్ను పెళ్లి చేసుకున్న కొడుకు చాలా తప్పు చేశాడే దిక్కుమాలిందానా, పో ఎక్కడికి పోతావో పో, మళ్ళీ గడపలో అడుగు పెట్టావా కాళ్ళు విరగొడతాను అని కోడల్ని మెడ పట్టుకుని బయటకు గెంటేసింది. అత్త నేను ఎక్కడికి పోనని అడిగితే చావు ఎక్కడికైనా పో, కానీ ఇంట్లోకి రావడానికి వీల్లేదు, నా కొడుకు వచ్చేటంటే మళ్ళీ జాలిబడి లోపలికి రానిస్తాడు, ఇక్కడ కనిపించావా నీతో పాటుగా మీ మామగారికి కూడా వాతలు పెడతానండి, కానీ అమ్మోయ్ నాకు వాతలు పెట్టకు, ఏమో బాబు నీకు పుణ్యం ఉంటుంది వెళ్ళిపోయావు కోడల, నీ వంకతో మా ఆవిడ నాకు వాతలు ఎట్టేటట్టు ఉంది అని పాప మామగారు కూడా బతిమాలుకున్నాడు. ఇంకేం చేస్తుంది, అత్తగారి మాట కాదని లేక చంపేస్తుందేమో అని భయపడి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ గతి లేదు దిక్కు లేదు, చివరికి ఆత్మహత్యే శరణ్యం అనుకున్నది. ఎలాగో చెప్పింది అత్తగారు ఎక్కడో పడి చావమంది కదా అనుకుని అక్కడి నుంచి అరణ్యంలోకి వెళ్ళి 2 కంటివాడికి తెలియకుండా చచ్చిపోదాం అనుకుందిట. ఎందుకంటే తల్లిదండ్రులకి తన శవం దొరికితే వాళ్ళు దుఃఖపడతారు, అందుకని శవం దొరకని చోటికి పోదామని చూస్తే ఆ వింధ్య పర్వతాలకేసి పోయింది, అక్కడ కొండ కనపడింది, ఆ కొండ ఎక్కి కిందకు దూకేద్దాం అనుకుందిట. దూకి చచ్చిపోదాం అనుకున్న సమయానికి భయంకరమైన ఒక రాక్షసి వచ్చింది అక్కడికి. ఏకంగా రెండు తాడి చెట్ల పొడుగుంది ఆ రాక్షసి. ఎవరది? నరవాసన, నరవాసన అనుకుంటూ వచ్చింది. అమ్మాయ, నా జాతకం బాగుపడింది అనుకుంది అమ్మాయి. ఎందుకని? కొండ మించి కింద పడి చచ్చిపోతే శరీరం తునాతునకలు అయిపోతుంది, ఎవరికి ఆహారంగా పనికిరాదు. చచ్చేటప్పుడైనా మన శరీరం 10 మందికి ఉపయోగపడితే అంతకంటే అదృష్టం ఏమున్నది? మన శరీరం ఇతరులకు ఆహారంగా ఉపయోగపడితే, ఒక జీవి ఆకలి తీరిస్తే అదొక అదృష్టం అనుకున్నదట అమ్మాయి. ఎంత గొప్పదండి! పరోపకారం కోసం శరీరం ఉపయోగపడాలనుకుందిట. ఇప్పుడు నేను కొండ మీద నుంచి కిందకి దూకి చచ్చిపోతే ఏముంది? శరీరం తుక్కు తుక్కు అయిపోతుంది. అదే ఈ రాక్షసికి దొరికితే అది నన్ను నోట్లో వేసుకు తింటుంది, పాపం దాని ఆకలన్నా తీరుతుంది. ఒక జీవి ఆకలి తీర్చిన పుణ్యం దక్కుతుంది అనుకుందిట పాపం. అంతటి వాళ్ళు ఉండేవారు పూర్వకాలంలో. నేను ఎరిగి మా చిన్నప్పుడు మా ఊరికి, మేము అప్పట్లో గణపురం అనే ఊళ్ళో కొంతకాలం ఉన్నాం. మా నాన్నగారు మహాత్ములు అరుగు మీద కూర్చుని సంస్కృతం, తెలుగు, హిందీ ఇవన్నీ పాఠం చెప్పేవారు. చాలామంది శిష్యులు చదువుకునేవారు. ఒకరోజున ఒక ఆయన వచ్చాడు, పెద్ద జడలతో అట్ల కట్టేసిన శరీరంతో. ఆయనకి ఈ చెయ్యి మీద ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పుండు ఉండేది, ఇంత జబ్బంతా వాచిపోయి ఒక సెగ్గడ్డ లాంటి ఒక పుండు, బాగా పెరిగిపోయిన సెగ్గడ్డ. ఆయన భిక్షాందేహి అన్నాడు. నాన్నగారు లోపలికి వెళ్ళి భిక్ష తెస్తూ ఉంటే ఈ శిష్యులు కొంతమంది, ఏమండి ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆపరేషన్ చేసి ఆ కురుపు తీసేస్తారు లేదా మంచి మందు వేస్తారు, ఒక డాక్టర్ గారు ఉన్నారు గవర్నమెంట్ డాక్టర్ గారు, ఆ మందు వేస్తే ఆ పుండు పోతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, ఈ గడ్డతో ఎందుకు ఇంత బాధపడుతున్నారు అన్నారు. ఆయన నవ్వి, ఈ గడ్డ కూడా నా బిడ్డే అన్నాడు ఆయన. ఈ గడ్డలో కొన్ని పురుగులు ఉన్నాయి, అవి నా శరీరాన్ని తింటున్నాయి. నేను భిక్ష ఎత్తుకుని అన్నం ఎందుకు తింటున్నానో తెలుసా? నా శరీరం ఆహారం వల్ల పోషింపబడి కొంచెం బలం పుంజుకుంటుంది, రక్తమాంసాలు వస్తాయి, ఆ రక్తమాంసాలు ఇందులోనూ పురుగులకు ఆహారం అవుతున్నాయి, ఇది నా అదృష్టం అన్నాడు ఆయన. అసలు ఆ సెగ్గడ్డ బాధ ఎలా తట్టుకున్నాడు? పురుగులు పొడుస్తూ ఉంటే వాటికి ఆహారం అవుతుంది శరీరం అని ఆనందిస్తున్నాడండి ఆయన. వాళ్ళని ఏమనాలో తెలియదు మనకి. తమ శరీరాన్ని ఇతర ప్రాణులకు అలా త్యాగం చేసేవాళ్ళు కొంతమంది ఇప్పటికీ ఉన్నారు. ఒక ఆయన ఎముకని, కాలి ఎముకని దానం చేసి యావజ్జీవితం కుంటుకుంటూ బతకడం నేను ఎరుగుదను. ఉన్న పొలమంతా దానం చేసి రోడ్డు మీద ముష్టెత్తుకు బతుకుతున్న ఒక ఆయన ఎరుగుదను నేను. ఎప్పుడూ ఇంట్లో ఇతరులకి తిండి పెడుతూ వాళ్ళు తిన్నాక మిగిలితే తాము తినే దంపతులను చూశాను నేను. ఎంతోమంది మహాత్ములను చూశాను, యోగుల్ని చూశాను, భోగుల్ని చూశాను, తపస్సుల్ని చూశాను, దానం ధర్మం తప్ప మరొకటి ఎరగని వాళ్ళని చూశాను. చచ్చిపోయాక నా శరీరం 10 మందికి ఉపయోగపడితే బాగుండు అనుకున్న వాళ్ళని చూశాను. ఈ మధ్యన చాలామంది నన్ను అవయవదానం చెయ్యొచ్చా, అవయవాలు దానం చేయడం తప్పంటున్నారు, శరీరానికి దహన సంస్కారాలు జరగకపోతే నరకానికి పోతారట కదా అని అడిగారు. ఉట్టి అబద్ధం అది. మీ శరీరంలో అవయవాలు ఇతరులకు ఉపయోగపడితే మీ పాపాలు పోయి ఉత్తమ లోకాలు కడతారు. ఈ బోడి శరీరానికి దహన సంస్కారాలు జరగక్కర్లా. ఏం బోడి శరీరం ఎవాళ్ళగా రేపైనా కుళ్ళిపోయేది, అది బూడిదైపోయి ఎవడికంటే ఉపయోగపడేది. అదే నీ కళ్ళు దానం చేయి, నేత్రదానం చేయి, ఎవడికో దృష్టి ఇచ్చినవాడు అవుతావు. నీ ఎముకలు దానం చేయి, ఇతరులకు ఉపయోగపడతాయి. నీ కిడ్నీలు దానం చేయి, నువ్వు ఉత్తమ గతులు గడతావు. నీ శరీరంలో ఈ అవయవాలు ఇతరులకు ఉపయోగపడడం అంటే ఒక యోగం అది. కాబట్టి ఇతరులకు దానం చేసిన ఈ శరీరం, ఈ కిడ్నీలో, ఈ కళ్ళో, ఈ గుండెకాయో, మూత్రపిండాలు ఇలాంటివన్నీ దానం చేశాక మిగిలిన ఈ కాస్త శరీరాన్ని తగలబెడితే అటువంటి వాడికి పిండ ప్రదానం పిల్లలు చేయకపోయినా వాడు స్వర్గం వంటి ఉత్తమ లోకాలు కడతాడు, వాడు నరకానికి పోడు.